వారు తన భాషలో వివరిస్తున్నారు. మళ్ళీ వీళ్ళు దేని నుంచి మార్గాన్ని తీసుకోవాలంట, ఈ రాజు కానీ తండ్రి కానీ గురువు కానీ ధర్మశాఖాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏదన్నా చాలామంది అడుగుతారనమాట, భగవద్గీత ఎందుకు చదవాలి, భగవద్గీత ఎందుకు, ఎందుకు మనం బాధ్యత, మన నిజమైనటువంటి బాధ్యత ఇతరులైతే మనం బాధ్యతతో ఉన్నాం కాబట్టి, చాలా బాధ్యత ఉంది కాబట్టి, దాంట్లో ధర్మ నియమాలంతా వివరించుంటారు కాబట్టి భగవద్గీత భాగవతంలో భగవద్గీతను భాగవతాన్ని చదవాలి. అది ఒక మార్గాన్ని ఇస్తుంది మనిషికి. మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామనుకో, ఆ వస్తువుని ఎట్లా ఉపయోగించాలని చెప్పి ఒక కేటలాగ్ ఇస్తారు. ఆ కేటలాగ్ లేకుండా మనం ఉపయోగించలేం. అట్లా ఈ మానవ జన్మకి దీన్ని ఎట్లా ఉపయోగించాలి, దీన్ని ఏ విధంగా నడిపించుకోవాలి, మనం కేటలాగ్ సమంగా ఉపయోగించలేదనుకో, మన ఇష్టం వచ్చినట్లు మనం కానీ ఆ వస్తువుని ఉపయోగిస్తే ఏమవుతుంది, అది పనిచేయదు, అది చెడిపోతుంది, దానివల్ల మనకు ప్రమాదం కూడా ఏర్పడుతుంది. అట్లే మన జీవితం కూడా దుర్భరం అయిపోతుంది అనమాట. మనం కానీ ధర్మ నియమాలు పాటించలేదనుకో, శాస్త్రాలకు అనుగుణంగా మనం నడుచుకోలేదనుకో, మనం ఏమవుతామో దుర్భర పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఏం జనాలకు ఏం తెలియదు, ఏం జరుగుతుందో ఏం తెలియదు అనమాట, దుర్భర పరిస్థితి. ముఖ్యంగా ప్రభుపాద యొక్క మనుసమ్మతి గురించి చెప్తున్నాడు అనమాట. మానవుడు అనే పదం వచ్చిన నుంచి, మనువు నుంచి. శ్రీమద్ భాగవతంలో చాలా పూర్తిగా వివరించినారు మనువుల గురించి. ఇప్పుడు మనం స్వయంభూ మన్వంతరంలో ఉన్నాం. మొదటి మనువు నుంచి, స్వయంభూ మనువు నుంచి చక్షుష, స్వరోచిత, తర్వాత ఉత్తమ, తామస, రైవత మనువు, వీళ్ళంతా ఉత్తమ మనువు, తామస మనువు, స్వరోచిత మనువు, స్వయంభూ మనువు. ఇప్పుడు మనం వైశ్యత మన్వంతరంలో ఉన్నాం. ప్రతి ఒక్క కల్పానికి, ఒక్కొక్క మన్వంతరానికి, అంటే 72 చతుర్యుగాలకి ఒక మన్వంతరము అని చెప్పంటారు. చతుర్యుగాలు అంటే సత్యయుగము, త్రేతాయుగము, తర్వాత ద్వాపరయుగము, కలియుగాన్ని, నాలుగింటిని కలిపితే ఒక చతుర్యుగం అంటారు. ఇప్పుడు కలియుగం వచ్చి 432,000 సంవత్సరాలు, దీనికి రెండింతలు వచ్చి ద్వాపరయుగము, దీనికి 3 times వచ్చి త్రేతాయుగము, దీనికి 4 times వచ్చి సత్యయుగము, దీనికి 4 times కలిపితే ఒక చతుర్యుగము. ఇట్లా చతుర్యుగాలు 72 అవుతే ఒక మన్వంతరం అన్నమాట. ఒక్కొక్క మన్వంతరానికి ఒక మనువు అధిష్టానం ఉంటాడు, మనువు ఉంటాడు, ఆయన అండర్లో జరుగుతుందన్నమాట పరిపాలన అంతా కూడా. మనకు మనం చూసే పరిపాలన వేరే, భౌతికమైనటువంటి పరిపాలన. భగవంతుని యొక్క ప్రభుత్వం ఉంది. భగవంతుని యొక్క మయాధ్యక్షేణ ప్రకృతి సోసే సచరాచరం హేతునే కౌంతయ్య జగద్వి పరివర్తతే. నా అధ్యక్షతను జరుగుతుందని చెప్తున్నాడు. శ్రీమద్ భాగవతం చెప్తుంది ఈయన మనువుల్ని, ఈ దేవతలంతా నియమించేది దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనమాట. అవి కూడా క్వాలిఫైడ్ పర్సన్స్ నియమిస్తారనమాట. స్వయంభూ మనువు వెరీ గ్రేట్ పర్సనాలిటీ, వెరీ గ్రేట్. ఆయన యొక్క కుమారులే ఈయన ఉత్తానపాద ప్రియవ్రత మహారాజ్, ధ్రువ మహారాజ్ తాతగారు ఆయన. ధ్రువ మహారాజ్ తాత వచ్చి స్వయంభూ మనువు, వెరీ గ్రేట్ పర్సనాలిటీ, వెరీ గ్రేట్ కింగ్. ఆయన భగవంతుని యొక్క గొప్ప భక్తుడు అనమాట మనువు. ఆయన రాశాడనమాట శాస్త్రాలని, దాన్ని మను చరి ఏమంటారు, దాన్ని ప్రభుపాద వారు ఇక్కడ వివరించినారు. మనుచరిత్ర అని చెప్పి అంటారు అనమాట. మనుచరిత్ర, తర్వాత కొన్ని ఆయన శాస్త్రాలను రచించాడు. మను సంహిత అని చెప్పి అంటారు. ఈ మను సంహితలో మానవుడు ఎట్లా జీవించాలని చెప్పి వివరించినారు అనమాట ఆయన స్వయంభూ మనువు. దాని తర్వాత ఇప్పుడున్నటువంటి మనువు వచ్చి ఆయన వైవస్వ మన్వంతరం అని చెప్పంటారు. వైవస్వాన్ సూర్యుని యొక్క కుమారుడు, ఆయనకు ఒరిజినల్ పేరు వచ్చి శ్రద్ధదేవుడు. మనం శ్రద్ధ సమర్పిస్తాం కదా, శ్రద్ధ పెడతాం కదా, దానికి కూడా ఒక అధిష్టాన దేవుడు ఉంటారనమాట. శ్రద్ధదేవుడు ఆయన పేరు, సూర్యుని యొక్క కుమారుడు. ఆయన ఇప్పుడు మనువుగా ఉన్నాడనమాట. ఇక సూర్యునికి ఇంకొక పేరు వచ్చి వివశ్వాన్ మనువే స్వాహ. ఈ భగవద్గీతలో మనం చదువుతాం, వివశ్వాన్ వచ్చి మనువు చెప్పాడు, మనువు వచ్చి ఇక్ష్వాకు చెప్పాడు అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడనమాట. ఇక్ష్వాకు వంశానికి అంటే సూర్యవంశానికి సంబంధించిన వ్యక్తి శ్రీరామచంద్రుడు, ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన వ్యక్తి అనమాట. సూర్యుని యొక్క కొడుకు మనువు, సూర్యునికి కుమారుడు ఆయన, శ్రద్ధదేవుడు ఆయన పేరు. ఆయన మనువు అయినాడు. ఇప్పుడు ఈ వేద జ్ఞానాన్ని అంతా కూడా సూర్యుడు ఏం చేశారంటే తన కుమారునికి చెప్పాడనమాట, శ్రద్ధదేవునికి. ఆయనే మనువయ్యాడు ఇప్పుడు వైవస్వ మన్వంతరం. వివస్వాను కొడుకు కాబట్టి వసుదేవుని కొడుకు వాసుదేవుడు. అట్లా వివస్వాను కొడుకు వైవస్వాన్. అందుకని ఇప్పుడు వైవస్వం మన్వంతరం, మన సంకల్పం చేసేటప్పుడు కూడా చెప్తుంటారు, కలియుగే ప్రమపాదే భరతవర్షే వైవస్వం మన్వంతరే అని చెప్పి చదువుతున్నారు. వైవస్వం మన్వంతరం అనమాట. ఇప్పుడు ఆయన ఇప్పుడు అధిష్టాన దేవత మనువు. ఈ మన్వంతరంలో ఇంద్రుడు వచ్చి, ఆయన పేరు ఇంద్రుని యొక్క పేరు వచ్చి పురంధరుడు. పురంధరుడు అనే వ్యక్తి ఇప్పుడు ఇంద్రుడైనాడు అనమాట. ఒక్కొక్క మన్వంతరానికి ఇంద్రుడు కూడా మారుతూ ఉంటాడనమాట. స్వయంభ మన్వంతరంలో యజ్ఞుడు, భగవంతుని యొక్క అవతారమే యజ్ఞుడు, ఆయన ఇంద్రుడిగా ఉన్నాడు. సపరేట్గా ఎవరు జీవునికి లేదనమాట ఇంద్రపదవిని. అట్లా ఒక్కొక్క మన్వంతరానికి, నెక్స్ట్ మన్వంతరం ఈ మనువు వచ్చి స్వయంభ మనువు, నెక్స్ట్ మన్వంతరం వచ్చి సావరణి మన్వంతరం అని చెప్పి అంటారు. ఇప్పుడు వైవస్వ మన్వంతరం తర్వాత నెక్స్ట్ మన్వంతరము సావరణి మన్వంతరం. ఈ సావరణి మన్వంతరంలో ఇంద్రుడు వచ్చి బలి మహారాజ్ శ్రీమద్ భాగవతం చెప్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా, ఇవంతా ఎందుకు మనం ఇప్పుడు చర్చిస్తున్నామంటే, భగవంతుని యొక్క నియమ నిబంధనలు అనేది ఉన్నాయి. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే, మనము స్వతంత్రులం కాదు, గుర్తుపెట్టుకోవాలి. మనము స్వతంత్రులం కాదు, మన ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఈ ప్రపంచమంతా కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ చేత నడిపించబడుతూ ఉంది. ఈ ప్రపంచమంతా భగవంతునివే. ఈశావాశ్యం ఇదం సర్వం యత్కించే జగతం జగత్. ఈ ప్రపంచం మొత్తం అన్ని వస్తువులు భగవంతునికి చెందినటువంటివే. ఎవరు అహంకారంతో నా అవి అని చెప్పి అనుకోకూడదు. అహంకారం వ్యక్తి ఏం చేస్తాడంటే నాది అని చెప్పి భావిస్తాడు అనమాట. మనం నుంచి నాది కదా ఈ షర్ట్, నాది కదా అని చెప్పి అంటాం మనం కదా. నేను వేసుకున్నాను కాబట్టి నాది. మనం చూడాలి ఈ షర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది. ఈ షర్ట్ రావాలంటే పత్తి నుంచి రావాలి. పత్తి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. భూమి, గాలి, నీరు లేకపోతే పత్తి రాదు. మనం దాన్ని తయారు చేయాలనుకో, షర్ట్ తయారు చేయడానికి ఒక మనిషి పనిచేయాలి. ఆ మనిషి పనిచేయాలంటే ఆ మనిషికి ఆహారం కావాలి. ఆహారం లేకుండా పనిచేయగలుగుతాడా? చేయలేడు. ఆహారం కావాలి, నీళ్లు కావాలి, గాలి కావాలి. ఎంత పెద్ద రాజైనా కానీ తన పరిపాలన చేయాలంటే ఏం చేయాలి? అతను అన్నం తినాలి. వర్షం పడలేదనక ఏమవుతుంది? అన్నం లేదు. అన్నం లేకపోతే శక్తి లేదు. శక్తి లేకపోతే బుద్ధి లేదు. బుద్ధి పనిచేయదనమాట. ఒకరోజు మనం కానీ నిద్రల ఏకాదశి చేసినామంటే మరుసటి రోజు మనకు బుద్ధి పనిచేయదు. మనం ఎవరు దగ్గరికి వచ్చినా కానీ, ఎంత సన్నిహితుడు దగ్గరికి వచ్చినా కానీ ఏం చేస్తామో కసురుకుంటాం, టైం చూసుకుంటుంటాం అంటారు. దోదాసి గడియలు ఎన్ని గంటలకు వస్తాయని టైం. అప్పుడు యుగాయుతం నిమిషేన, ఒక యుగం మాదిరి ఉంటుంది ఒక నిమిషం. ఎప్పుడెప్పుడు ద్వాదశి గడియలు వస్తాయని చూస్తూ ఉంటాం అనమాట బ్రేక్ చేయడానికి. అది మన శక్తి అనమాట. టైం చూసి ఏం తిరగడం లేదే, ఇది ఫాస్ట్ కావడం లేదే. అట్లా మనము ఈ యొక్క భగవంతుని యొక్క కృప చేత, ఆయన యొక్క శక్తి చేత మనం నడబడుతున్నాం. నీళ్లు, గాలి, ఆహారం లేకపోతే మన బుద్ధి లేదు, మన శక్తి లేదు. బుద్ధి అంత భగవంతుని యొక్క కృపచేత లభిస్తూ ఉందన్నమాట. ఈవన్ శాస్త్రాలు చెప్పడం జరిగింది, బ్రెయిన్ బాగా పనిచేస్తే చంద్రుని యొక్క నీడు ఉండాలంట, చంద్రుని యొక్క వెన్నెల. మనస్సుకి అధిష్టాన దేవత వచ్చి మనస్సుకి చంద్రుడు శ్రీమద్ భాగవతంలో వివరించినారనమాట. చంద్రుడు కానీ లేదనుకో, ఇప్పుడు మనం కానీ కొన్ని కంట్రీస్కి వెళ్తే గానా అక్కడ చాలా తక్కువ ఈ చంద్రకాంతి. వాళ్ళని చూడొచ్చు మనము, వాళ్ళు టోటలీ సైకోఫెలోస్ అనమాట. వాళ్ళతో ఎవరు మానవులు మాట్లాడలేరు వాళ్ళతో. అందుకే వాళ్ళు ఎక్కువ జంతువులతో ఉంటారనమాట. ఫారెన్ కంట్రీస్లో ఎక్కువ వాళ్ళు కుక్కల్ని, పిల్లల్ని సాకుతుంటారు. ఎందుకంటే మానవులు వాళ్ళతో ఉండలేరు. మనం చూస్తుంటాం ఎక్కువ వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళు ఎక్కువ జంతువులతో ఉంటారనమాట. కుక్కను, క్రోకడైల్స్ని, పులుల్ని, పిల్లుల్ని, ఎలకల్ని, పాముల్ని పెంచుతూ ఉంటారు. ముంగీసుని కూడా, ముంగీసుని. ఎందుకంటే మానవులు వాళ్ళతో పాపం సంబంధాలు పెట్టుకోలేరు వాళ్ళు. వాళ్ళు హ్యూమన్ బీయింగ్సే కాదనమాట. బుద్ధి పనిచేయదు. ఎందుకంటే వాళ్ళకి సూర్యకాంతి, చంద్రకాంతి సమంగా లేదనమాట. వాళ్ళకి చంద్రకాంతి పడకపోతే కూడా ఈవెన్ ఇండియాలో కూడా అట్లా అయిపోతారు. ఎందుకంటే బయట రారు ఎవరు, అందు ఇంట్లోనే అనమాట, అన్ని రూముల్లోనే. బయట తిరగదు అనమాట, ఎండకు తిరగరు. చంద్రకాంతి లేదు, సూర్యకాంతి లేదు, బుద్ధి పనిచేయదు అనమాట. ఎప్పుడు ఇంట్లోనే ఉంటారనమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఆయన కృపతో మనకన్నీ ఇస్తున్నాడు. ఈశావాసం మనం ఎప్పుడో నాది అని చెప్పి అనుకునేదానికి లేదు. సర్వం భగవంతుందే, ఎవ్రీథింగ్. గాలి ఒక రెండు నిమిషాలు కానీ గాలి లేకపోతే ఎవరు ఏం చేయలేం. మనం ఏం చేయలేం. ఆ శ్వాస పిలిచినటువంటి జ్ఞానాన్ని, శక్తిని కూడా భగవంతుడు ఇచ్చాడు మనకి. మనం మర్చిపోయినాం అనుకో, మనం చాలా మర్చిపోతుంటాం. కదా. ఏదన్నా కొన్నిసార్లు ఏదో మర్చిపోతుంటా, మతిమరపు వస్తుంది అనమాట. భగవంతుడు గాలి పిలుచుకుని మర్చిపోయేలా చేశాడు అనుకో. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, సర్వేద చాహం హృది సన్నివిష్టు మతస్మృతి జ్ఞానం అపోహనంజం. ప్రతి ఒక్క జీవిలో నేనుంటాను, స్మృతిని జ్ఞానాన్ని నేను ఇస్తున్నాను అని చెప్తున్నాడు. స్మృతి జ్ఞానం ఆయన ఇచ్చేది, జ్ఞాపశక్తి ఆయన ఇచ్చేది. కొన్నిసార్లు మనం కొంతమందికి వెంటిలేటర్స్ పెడతారు, ఎందుకంటే వాళ్ళకి పిలుచుకోవాలనేటువంటి జ్ఞానం పోతుందన్నమాట, లేదంటే ఆ శక్తి కూడా పోతుంది, ఓల్డ్ ఏజ్లో పోతుంది. కొంతమంది బాగా ఎంగేజ్లోనే పోతుంది అనమాట. అది కానీ భగవంతుడు మరిపిచ్చేసాను అనుకో, గాలి పిలిచినటువంటి మరుపు, రెండు నిమిషాలు మనం లేదు ఈ శరీరంలో బయట వచ్చేయాలన్నమాట. కాబట్టి మనం ప్రతి ఒక్కటి భగవంతుని మీద ఆధారపడం. ఫస్ట్ తెలుసుకోవాల్సింది భగవంతుని మీద మనము ఆధారపడి ఉన్నాము. మనం సర్వశక్తిమంతులం కాదు, మన శక్తి చాలా అల్పం, అసలు శక్తే లేదు. భగవంతుడు ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన మనకు అన్ని వసతులు ఇచ్చినాడు కాబట్టి, సర్వ సృష్టిని మనకిచ్చాడు కాబట్టి, ఇక్కడ మనం జీవించడానికి. దాంతోపాటు ఏం చేశాడు భగవంతుడు, కొన్ని నియమాలు కూడా ఇచ్చాడు. గమనించాల్సింది ఏమంటే, ఇప్పుడు ఇవన్నీ ఏర్పాటు చేశాడు, ఇక్కడ ఈ ప్రపంచాన్ని ఏర్పాటు చేశాడు, దాంతోపాటు కొన్ని నియమాలు కూడా. మనం ఏదైనా ఒక గార్డెన్కి పోయినాం అనుకో, మంచి గార్డెన్కి, పబ్లిక్ గార్డెన్కి, కొన్ని నియమాలు ఉంటాయి. ఎక్కడంటే అక్కడ పోకూడదు, అక్కడ ఏదంటే అది పెరగకూడదు. కొన్ని స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అట్లా పోయి వచ్చేయాలంటే మనం ఎట్టంటే అట్లా పోతే ఏమవుతుంది, వాళ్ళు ఫైన్ వేస్తారు. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని కూడా మనం ఎట్లా ఉపయోగించుకోవాలనో అట్లా ఉపయోగించుకోవాలి. భగవంతుడు దానికి గైడ్లైన్స్ ఇచ్చాడనమాట. ఉపయోగించుకొని మనం జీవితం యొక్క చర్మగమ్యాన్ని పొందాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు భౌతిక జన్మలో ఉండేటువంటి వ్యక్తులు ఉపయోగించుకున్నా తెలియదు వాళ్ళకి, ఇంకా భగవద్ధామం పేరు, ఇంకా అది చాలా అల్టిమేట్, అది చాలా ఉన్నతమైనటువంటిది అనమాట. ఫస్ట్ మానవుడిగా ఎట్లా జీవించాలో తెలియదు అనమాట వాళ్ళకి. అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించేదే తెలియదు, భగవంతుని యొక్క నియమాలను గుర్తించేదే తెలియదు, వాటిని ఆచరించేదే తెలియదు. దాని తర్వాత మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నం, ఈ జీవితం యొక్క చర్మగమ్యం జన్మమృత్యు జరావాది నుంచి బయటపడి భగవద్ధామానికి చేరేదన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రభుపాద వారు క్లియర్గా చెప్తున్నారు, ధర్మ నియమాల్ని మనం తెలుసుకోవాలంట, తెలుసుకొని వాటిని ఆచరించాలి. అప్పుడు ముఖ్యంగా ఈ ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, ఈ సమాజంలో ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు తెలుసుకోవాలి ధర్మ నియమాల్ని. ఎవరు ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఇక్కడ చెప్తున్నారు, రాజు, గురువు, తండ్రి అని చెప్తారు. కొన్ని సందర్భాల్లో రాజు, గురువు, తల్లి, తండ్రిని కూడా చెప్తారన్నమాట. కాబట్టి వీళ్ళు బాధ్యత ఉండేటువంటి వ్యక్తులు. మన ప్రభుపాద వారి యొక్క భాష్యం ప్రకారము రాజు కానీ, గురువు కానీ, తండ్రి కానీ, ఎందుకంటే వాళ్ళ కిందనే అంత పనిచేస్తారన్నమాట, అందరూ ఉంటారు, వాళ్ళ మీద ఆధారపడి ఉంటారన్నమాట. వీళ్ళు ముఖ్యంగా ధర్మ నియమాల్ని ఆచరించాలి. రాజు ముఖ్యమన్నమాట. ఇవను ఈ చాణిక్య పండితుడు చెప్తున్నారు, రాజు తండ్రి మాదిరి అంట, గురువు కూడా తండ్రి మాదిరి. ఈ ముగ్గురు తండ్రులే సమాజానికి, రాజు కానీ, గురువు కానీ, తండ్రే. వీళ్ళు ముగ్గురు కూడా తండ్రి మాదిరి అనమాట. చాణిక్య పండితుడు ఒక శ్లోకంలో చెప్తున్నాడు, ఆత్మమాత గురుపత్ని బ్రాహ్మణి రాజపత్నిక దేనుర్దాతి తదాపృష్ణి సప్తాతో మాతర స్మరాత్. అంటే రాజు తండ్రి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, రాజు భార్య కూడా తల్లి అని చెప్తున్నాడు. సప్త, ఏడు మంది తల్లులు ఉన్నారంట మానవులకి. ఎవరంటే ఆత్మమాత, జన్మనిచ్చినటువంటి తల్లి, గురువు పత్ని, గురువు యొక్క పత్ని, గురువు పత్ని కూడా తల్లి, బ్రాహ్మణి, సద్బ్రాహ్మణి యొక్క పత్ని కూడా తల్లి, రాజపత్నిక, రాజు యొక్క భార్య, దేను, గోమాత, దాతి అంటే నర్స్, మనకు సేవ చేస్తారు కదా, హెల్ప్ చేస్తారు కదా, దేను, దాతి, తదా పృష్ణి, పృష్ణి అంటే భూమి. వీళ్ళు ఏడు మంది వచ్చినారా, ఏడు మంది. ఇక మన తల్లి, జన్మనిచ్చినటువంటి తల్లి, గురుపత్ని, బ్రాహ్మణ పత్ని, తర్వాత రాజుపత్ని, తర్వాత వచ్చి బ్రాహ్మణి, తర్వాత దాతి, తర్వాత వచ్చి గోవు, భూమాత. వీళ్ళు ఏడు మంది మనకు తల్లులు అనమాట. అంటే గురుపత్ని కానీ, రాజుపత్ని కానీ వాళ్ళు తల్లి లాంటిది కాదు, వాళ్ళ తల్లులు మనకు జన్మనిచ్చిన తల్లితో సమానం వాళ్ళు, యాజ్ గుడ్ యాజ్ అనమాట. అంటే రాజు, రాజు యొక్క పత్ని తల్లిదండ్రుల మాదిరి ఉండాలన్నమాట. అదేవిధంగా గురువు, గురువు పత్ని తల్లిదండ్రుల మాదిరి చూసుకోవాలి. తల్లిదండ్రులు ఏ విధంగా తన బిడ్డలను ఎంత ఎఫెక్షన్ గా చూసుకుంటారో అదే విధంగా చూసుకోవాలన్నమాట. అదేవిధంగా గురువు, గురువు యొక్క పత్ని. సమాజం ఆ విధంగా ఉన్నింది మన సమాజం. వేదిక కాలంలో ఈ విధంగా ఉందన్నమాట. వీళ్ళందరూ కూడా తల్లులే, భూమాత కూడా తల్లి. ఎందుకంటే భూమి మనకన్నీ ఇస్తుంది, గోవు మనకి పాలనిస్తుంది, మిల్క్ ఇస్తుంది. మిల్క్ అంటే ఇవ్వడం అంటే తల్లి అనమాట. కాబట్టి ఇక్కడ రాజు యొక్క బాధ్యత చాలా ఉన్నతమైనదిగా చెప్పారన్నమాట. రాజు తర్వాత అదేవిధంగా ఈ యొక్క గురువు, ఈ యొక్క తండ్రి, వీళ్ళు వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళకి సంరక్షణ ఇవ్వాలి. సంరక్షణ అంటే కలియుగంలో ఏమైపోయిందంటే సంరక్షణ అంటే ఆహారాన్ని ఇవ్వడము, శరీరానికి సంబంధించిన విషయాలను మాత్రమే వాళ్ళకి కలిగించడం, ఆహారము, నిద్రకు సంబంధించి, తర్వాత శరీరానికి సంబంధించి వసతులు కల్పించేస్తే అది రక్షణ అని చెప్పి అనుకుంటారన్నమాట. అది తప్పనిసరిగా కల్పించాలి. రాజు కానీ తండ్రి కానీ గురువు కానీ వాటిని కూడా ఇవ్వాలి, ఆహారం ఇవ్వాలి. ముఖ్యంగా రాజు అయితే ప్రజలకి ఈ యొక్క ఈ అన్ని శారీరక సంబంధించిన విషయాలతో చూసుకోవాలి, ఎటువంటి దుఃఖమైన స్థితి రాకుండా వాళ్ళకి ఆహారాన్ని, తర్వాత వస్త్రాలని, వాళ్ళకి మంచి సుఖమైన జీవితాలు ఇవ్వాలి. అయితే దీంతో పాటు వీళ్ళు ఇంకా ఉన్నతమైనది కూడా ఉంది, వీళ్ళు చేయాల్సింది, సహాయం చేయాల్సింది. ఈ విషయాలు అయితే ఇప్పుడు అందరూ చూసుకుంటున్నారు. కలియుగంలో చాలా వరకు శారీరక విషయాలని బాగానే చూసుకుంటున్నారన్నమాట. ఎక్కడ లోపం వచ్చిందంటే వాళ్ళు శాశ్వతమైనటువంటి సమస్యకి పరిష్కారాన్ని ఇవ్వడం లేదన్నమాట. బాధ్యత అంటే ఆహారాన్ని ఇచ్చేది బాధ్యత కాదు. ఇప్పుడు ఇటువంటి బాధ్యత ఆహారాన్ని శరీరానికి సంబంధించిన సంరక్షణ కలిగినటువంటి బాధ్యతని ఈ ఇప్పుడు మనుషులే కాదు చేసేది, ఈవెన్ పశు పక్షాదుల్లో కూడా ఈ బాధ్యత ఉంది. అదే బాధ్యత వెలుగున్నట్లయితే శ్రీమద్ భాగవతము భగవద్గీత దీంట్లో మెన్షన్ చేసిండదు వాళ్ళ బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయరు. ఎందుకంటే అక్కడ జంతువులు కూడా బాధ్యతను తీసుకుంటున్నాయి, పక్షులు కూడా బాధ్యతను తీసుకుంటున్నాయి. అవి కూడా ఒక ఇంటిని నిర్మిస్తాయి, ఆహారాన్ని తీసిపెడతాయి. పక్షులు చూసింటారు కదా మీరు, అసలు మనం కష్టపడము. పక్షి ఏం చేస్తుందంటే చిన్న చిన్న ఒక్కొక్క కర్రను తీసుకెళ్తుంది అనమాట, గూడు కడుతుంది, కట్టి తర్వాత గుడ్లు పెట్టి చాలా జాగ్రత్తగా ఆహారాన్ని తీసుకొచ్చి నమిలి నోట్లో పెడుతుంది అనమాట. ఇంకా జంతువులు అయితే మరి కొన్ని జంతువులు అయితే అవి ఎంతో కష్టపడి ఎంతో ప్రేమతో ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాయి వాటి బిడ్డలను అనమాట, తన ప్రాణాలతో సమానంగా చూసుకుంటాయన్నమాట. కాబట్టి అదే బాధ్యత మనకు ఉన్నట్లయితే దీంట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. దీనికంటే ఉన్నతమైనటువంటి బాధ్యత ఉంది, శరీరం కంటే ఇంకా ఉన్నతమైనటువంటి బాధ్యత ఆత్మసాక్షాత్కారం, భగవంతుని యొక్క ధామానికి ఈ భౌతికమైనటువంటి జన్మమృత్యు జరావాది నుంచి తప్పించడం, అది నిజమైనటువంటి బాధ్యత వీళ్ళకి. గురువు కానీ రాజు కానీ తర్వాత తండ్రి కానీ వీళ్ళ మీద ఆధారపడిన వ్యక్తుల్ని భగవంతునితో సంబంధాన్ని ఏర్పాటు చేయాలి, కృష్ణునికి వాళ్ళు సాంగత్యమయ్యేటట్లు చేయాలి. అట్లా బాధ్యత ఉండేవాళ్ళు లేరనమాట. ఇంతకుముందు రాజులు చాలా బాధ్యతగా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు ప్రతి ఒక్కటి ప్రజలకు సంబంధించి శారీరకంగా ఆధ్యాత్మికంగా వాళ్ళ బాధ్యతను వహించేవాళ్ళు. శ్రీకృష్ణుని యొక్క కాలంలో ఏమవుతుందంటే కృష్ణుడు ఉన్నప్పుడు ద్వాపరయుగంలో అక్కడ కృష్ణుని యొక్క అంతఃపురానికి దగ్గరలోనే ఒక బ్రాహ్మణుడు ఉంటాడనమాట. ఆయన జీవిస్తూ ఉంటాడు, ఆయనకు ఒక పత్ని. సడన్ గా ఒకరోజు ఏమిటో ఆయనకు పుత్రుడు జన్మిస్తాడు, ఒక పుత్రుడు, కొడుకు పుడతాడు. పుట్టిన కొన్ని క్షణాలకే చనిపోతాడనమాట. తక్షణమే ఆ శిశువుని తీసుకొని ఆ బ్రాహ్మణుడు ఉగ్రసేన మహారాజు రాజు అప్పుడు కృష్ణుని యొక్క తాతగారు ఆయన అక్కడికి వచ్చి ఆ అంతఃపురం దగ్గరికి వచ్చి చెప్తారనమాట, ఉగ్రసేన మహారాజు శత్రుబంధువు, ఇతను ఎటువంటి బాధ్యత లేకుండా జనాన్ని పీడిస్తున్నటువంటి రాజు, బాధ్యతాయుతమైన రాజు కాదు, ఇతను చాలా మూర్ఖుడు, ఇతను బ్రాహ్మణులకి శత్రువు, ఈ గోవులకి శత్రువు, ఇతనికి ఎటువంటి అర్హత లేదు రాజ్యప్రపాలన చేయడానికి అని చెప్పి దూషిస్తూ ఉన్నాడనమాట. ఎందుకు దూషిస్తున్నాడంటే నా కొడుకు చనిపోయాడు, పుట్టినప్పుడే నా కొడుకు చనిపోయాడు, తల్లిదండ్రుల ముందే కొడుకు చనిపోయాడు, తల్లిదండ్రులు నేను తండ్రిగా ఎంతో దుఃఖాన్ని పొందుతున్నాను, దీనికి బాధ్యత రాజుది అని చెప్తున్నాడనమాట. నేను సక్రంగా ఉన్నాను, నా యొక్క ధర్మాలు నేను ఆచరిస్తున్నాను, రాజు సమంగా లేనిదాని వల్ల నా కొడుకు చనిపోయినాడు, ఈ బాధ్యత ఎవరిది? రాజుది. ఈ విధంగా మాట్లాడడానికి అన్న అవకాశం ఉందా కలియుగంలో మనము? లేదన్నమాట, దగ్గర కూడా పోలేమన్నమాట. అప్పుడు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు ఆ విధంగా. రాజు కూడా ఆ విధంగా బాధ్యత వహిస్తున్నాడు, ఎస్ నాదే బాధ్యత. రాజు ఎంతో జాగ్రత్తగా నడుచుకునేవాడు. ఈ కృష్ణుడు నాటి కాలం కూడా ద్వాపరయుగం చివరి వరకు కూడా అకాల మృత్యువులు లేవు. మనం రామరాజ్యము రామరాజ్యం అంటాం కదా, రామరాజ్యంలో ఏమంటే పరిస్థితి ఎవరు కానీ అకాల మృత్యు అనేది లేదు. శీతోష్ణాలు కానీ ఎక్కువగా పెరిగినట్లయితే రాజే అంటే బాధ్యత. ఈరోజు శ్రీమద్ భాగవతంలో నేను దీంట్లోనే చదివాను అనమాట, కృష్ణ బుక్ లో ఈ కృష్ణుడి సన్నివేశం వివరించినప్పుడు ఎక్కువ తీవ్రత ఎండ తీవ్రత వచ్చినా కానీ ఎక్కువ చలి వర్షాలు వచ్చినా కానీ ఎవరిది బాధ్యత? రాజు కానీ సమంగా లేకపోతే వస్తాయంట. మనం ఇప్పుడు దాన్ని అడగలమంటే అడగలేము, అది నిజము. అటువంటి బాధ్యత ఉండేవాళ్ళు తీసుకోవాలి. అందుకే ఇక్కడ చెప్పేది బాధ్యత ఉండేవాళ్ళు తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదని చెప్తున్నారనమాట. అటువంటి పదవుల్ని తీసుకోవు. ఇక్కడ చెప్తా ఉన్నారు, ఎవరైతే జీవుళ్ళు కానీ ఈ విధంగా కానీ వివిధ జీవులు దుష్టులైన వారి చేత కానీ ఈ విధంగా పీడించబడితే కన అకాల మృత్యువులు, తర్వాత ఎవరైనా రాజుగా ఉండి ఆ రాజ్యంలో కానీ జీవులు కానీ దుఃఖాలు పొందితే, భయంకరమైన యత్నాలు పొందితే, ఆ పాపాలంతా రాజు తీసుకొని అతని ఆయుష్, అతనికి యశస్సు, అతనికి ఉన్నతమైన జన్మ పోతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నారు. బాధ్యత ఆ విధంగా ఉండేది. శ్రీరామచంద్ర కాలంలో ఎవరు మరణించేవాళ్ళు కాదు, అకాల మృత్యు అనేది తెలియదు ఎవరికి. శీతోష్ణాలు తెలియదు, ఇంత భయంకరమైన ఉష్ణము వేడి చలి ఉండేది కాదు. వర్షాలు ఎంతో చక్కగా పడేదన్నమాట, ఉపద్రవాలు లేదు. అంటే ఈ ఎక్కువ వర్షాలు పడిపోవడము, బీభత్సాలు రావడము, లేదంటే వర్షాలు పడకుండా ఉండడము ఇవి లేదు. సకాలంలో వర్షాలు పడదు, అది కూడా నెలకు మూడు రోజులు పడేదంట. వర్షం వర్షాకాలంలో కాకుండా నెలకు మూడు రోజులు రాత్రిపూట పడేదన్నమాట. రాత్రి సమయంలో అంటే పగటి సమయంలో ఎవరికి, అంటే నెలకు మూడు సార్లు వర్షం పడితే ధర్మం ఉంది అని అర్థం అనమాట. అక్కడ రాత్రి సమయంలో పడేదన్నమాట. ఎక్కడ చూసినా కానీ సంపూర్ణంగా నదులు ప్రవహిస్తూ ఉండేదన్నమాట. కలియుగంలో ఆ విధంగా లేదు, మనం టోటల్ రివర్స్ అనమాట. పడితే ఒకసారిగా వర్షం పడి మొత్తం నాశనం అయిపోతుంది అనమాట. కరెక్ట్గా ఈ మామిడి పండ్ల కాలంలోనే వర్షం వస్తుందన్నమాట. అది గాలి ఎక్కడుంటుందో తెలియదు ఎవరికి. కరెక్ట్గా ఈ మామిడి పండ్లు వచ్చినప్పుడే గాలి వస్తుంది అనమాట. చూడు, జనాలు ఆలోచించడం ఆలోచించరు, ఇది ఏదో ఒక శక్తి ఉంది అనేది కూడా తెలియదు వాళ్ళకి. కరెక్ట్గా మామిడి పండ్లు బాగా పెద్దదైనప్పుడే భయంకరమైన గాలి వస్తుంది, కాలంతా రాలిపోతాయి అనమాట. అప్పుడు ఆలోచించరు, అవును ఇన్ని రోజులు గాలి లేదు కదా, ఇప్పుడే వచ్చింది, ఎందుకని ఆలోచించేటువంటి జ్ఞానం కూడా పోయిందనమాట జనాలకి. అంటే వాళ్ళకి ఆ ప్రకృతి అనేది సహకరించడం లేదు జనాలకి. వాళ్ళు ఈ ధర్మ నియమాల ప్రకారం నడుచుకోవడం లేదు కాబట్టి పాపం అంతా వాళ్ళు ఎంతో సంవత్సరం మొత్తం అంతా చేసి పెట్టింటారనమాట రకరకాలుగా. ఆ గాలి వచ్చి ఏం చేస్తుంది మొత్తము, ఆ గాలి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఆ ఒక్క 10-15 రోజులే వస్తుంది అనమాట. ఇది దైవీ క్లేశాలు అంటారు, ఆది దైవిక క్లేశాలు, దేవతల చేత వచ్చేటువంటి దుఃఖాలు అనమాట. వీళ్ళు బై ఛాన్స్ వచ్చేసింది అంటారు అనమాట. బై ఛాన్స్ అన్నం కూడా వచ్చేసింది అనమాట, తినేసి పడుకొని నిద్రపోవచ్చు వీళ్ళు. బై ఛాన్స్ ఏది రాదు, అంత నియమం ప్రకారము జరుగుతూ ఉండేది అనమాట. కాబట్టి రామచంద్రుల యొక్క పరిపాలనలో ఇట్లా లేదు, అది చక్కగా ఉండేదన్నమాట. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేదు, సకాలంలో వర్షాలు నదులు ఎంతో సవ్యంగా ప్రవహిస్తున్నాయి. వాళ్ళ ఖనిజాలని మనం ఇప్పుడు భూమి నుంచి లోడుతున్నాం, అంత అవసరం లేదనమాట. సముద్రం పోటున ఖనిజాలంతా వచ్చేసేది, సముద్రం అలలకి బంగారు ముత్యాలు వజ్రాలంతా వచ్చేదన్నమాట. సముద్రంలో ఉంటుంది సముద్ర సంపద, ఈ ధనమంతా కూడా సముద్రంలో ఉంటుందన్నమాట. ఈ రకరకాలటువంటి ముత్యాలు వజ్రాలు బంగారు అంతా కూడా ఎక్కువ సముద్రంలో ఉండేదన్నమాట. అవంతా ఇప్పుడు తీస్తున్నారు కదా, పెట్రోల్ అంతా తీసేది ఎక్కడి నుంచి, సముద్రంలో నుంచే. ఎక్కువ సంపద ఉండేది సముద్రంలోనే అనమాట, సముద్రం దగ్గర ఉందన్నమాట. ఆయన ఇచ్చేవాడు అనమాట, వీళ్ళు ధర్మంగా ఉన్నారు కాబట్టి అలలతో కూడా వచ్చేదనమాట. ఇప్పుడు మనం కానీ సముద్రం దగ్గర పోతే గవ్వలు దొరుకుతాయి, నత్తలు, చచ్చిపోయిన నత్తలు, చచ్చిపోయిన చేపలు ఇవి దొరుకుతాయి అనమాట. కంపు అక్కడ అయ్యే అంతకుముందు అట్లా కాదు, అంటే డిఫరెన్స్ చూడొచ్చు అనమాట. మనం అన్ని రకాలటువంటి మంచి అద్భుతమైన వజ్రాలు రత్నాలు అంతా వచ్చేదనమాట. జనాలు వాటితో మనం ద్వారకా నగరం చూస్తున్నాం, వాటి యొక్క గోడల్ని కానీ మందిరాలను కానీ అంత వజ్ర వైడిలతో నిర్మించారు వాళ్ళు, అక్కడి నుంచి వస్తున్నాయన్నమాట. తర్వాత పర్వతాల నుంచి ఖనిజాలు వచ్చేది, మంచి ద్రవాలు వచ్చేది, మంచి పుష్పాలు వచ్చేది. ఈ శ్రీరామచంద్రుడు వచ్చేటప్పుడు భరతం దగ్గరికి వస్తారనమాట. ఆయన ఉన్న పన్నకుటీరానికి ఒక 100 యోజనాల దాకా రోడ్డు ఇరువైపులా వివరిస్తున్న రామాయణంలో చెట్లు వంగిపోయినాయన్నమాట, పళ్ళపుష్పాలతో తేనెతో. ఈ వానరులంతా కూడా, ఎందుకంటే వాడికి ఆహారాన్ని ఇవ్వాలని ఎన్నో రోజులు ఆహారం లేదు కాబట్టి రకరకాల పండ్లు, రకరకాల పుష్పాలు, తేనె తేనె కారుతూ ఉందన్నమాట. ఈ వానరులు ఆ తేనెను తాగడం. శ్రీమద్ భాగవతం అదే భాగవతం చెప్తుంది, కలియుగంలో ఈ పండ్లు తేనె పుష్పాలు ఉంటాయి, కాకులు ఉంటాయంట చెట్ల మీద. ఈ పండ్లు ఉండవంటే ఎక్కువ, కాకులు ఉంటాయని క్లియర్గా చెప్పారన్నమాట. వాటి బదులు కాకులు ఉంటాయి, రివర్స్ అన్నమాట. ఈ ద్వాపరయుగము త్రేతాయుగంలో అసలు మనం ఊహించుకోలేం అంత అద్భుతమైన, అంటే ధర్మంగా ఉన్నింది కాబట్టి. దీనికి అంతా కూడా వ్యతిరేకం అన్నమాట. ఇప్పుడు లివింగ్ ప్లేసెస్ ఫర్ క్రోస్ అని చెప్పి చెప్తాను, చెట్లలో ఏముండవు, ఈ కాకులకు మాత్రం ఉండడానికి స్థలము చెట్లు అని చెప్పి హేమంత్ భాగవతం చెప్తుంది. అట్లా ఈ భగవంతుడి యొక్క నియమాలు, అదే భగవంతుడు పరిపాలన చేసినప్పుడు అందరూ ధర్మంగా ఉండేవాళ్ళు అన్నమాట. ఈ అకాల మృత్యువు లేదు, అందరూ వృద్ధాప్యం దాకా ఉండేవాళ్ళు, ఆనందంగా వాళ్ళు శరీరం నదులు భగవద్ధామానికి వెళ్ళేవాళ్ళు అన్నమాట. ఇటువంటి సీతాపత సీత ఉష్ణాలతో తాపం లేదు, మృత్యు భయం లేదు, రోగ భయం లేదు, అంటే ధర్మాన్ని ఆచరించినప్పుడు అకాల మృత్యువు లేదు, ప్రకృతి వైపరీత్యాలు లేదు, వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఇంకేం లేదు, అన్నీ పూర్తిగా ఆనందించేవాళ్ళు అన్నమాట. ఎందుకంటే భగవంతునితో పూర్తి సంబంధాన్ని కలిగి ఉన్నారు కాబట్టి. కాబట్టి రాజు ఆ విధంగా నడుచుకోవాలి, ధర్మం ప్రకారం నడుచుకుంటే ఇవన్నీ ఉంటాయి, శాస్త్రాల ప్రకారం నడుచుకుంటే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. శాస్త్రాలకు విరుద్ధంగా నడుచుకుంటే జనాల ఆయుష్ తగ్గిపోతుంది, రాజు కూడా. అదే సమయంలో రాజు ఏం చేసేవాడు, ధర్మానికి నడుచుకుంటూ ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సాధువులను రక్షించేవాడు అన్నమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సాధువులు ఈ ప్రజలకంతా కూడా జ్ఞానాన్ని ఇచ్చేవారు, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేవారు. మనం చూడొచ్చు గొప్ప గొప్ప ఋషులంతా కూడా అప్పుడు రాజు దగ్గరికి వచ్చేవాళ్ళు. నారదముని కావచ్చు, వశిష్ఠముని కావచ్చు, మార్కండేయుడు కావచ్చు, ఇంకా గొప్ప గొప్ప రాజులంతా కూడా వెళ్ళి ఈ రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు మార్గాన్ని ఇచ్చేవాళ్ళు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు. తర్వాత ఆయన చేసేవాళ్ళు ప్రజల్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించేవాడు. భౌతికమైన సౌకర్యాలు ఇస్తూ వాళ్ళకి ఆత్మజ్ఞానం, భగవంతుని యొక్క కృష్ణుని యొక్క సేవను కూడా ఇచ్చేవాడు అన్నమాట. వాళ్ళు కృష్ణుని వాళ్ళు పొందినారు కాబట్టి ఆ ప్రజలంతా కూడా చివరికి వాళ్ళ శరీరం పొందిన తర్వాత భగవద్ధామానికి వెళ్ళాము. ముఖ్యమైన సమస్య గుర్తించాల్సింది జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖదోషాన్ని దర్శనం. ఈ ముగ్గురు కూడా వాళ్ళ మీద ఆధారపడినటువంటి వ్యక్తుల్ని, రాజు గాని, గురువు గాని, తండ్రి గాని, వాళ్ళకి భౌతికమైన సౌకర్యాలు ఇస్తూ ఏం చేయాలంటే ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడేయాలి. అది ముఖ్యమైనటువంటి బాధ్యత. సంసారము అని చెప్పి అంటాం కదా మనము, సంసారం, సంసారధావ నలనిధ లోక త్రణయ కారుణ్య ఘనఘనాత్వం. సంసారం అంటే అది మనం మామూలుగా మనకునే అవగాహన ఏమంటే, సంసారం అంటే ఒక ఇంట్లో ఒక ఫ్రిడ్జు, ఒక కూరగాయలు, టెంకాయలు అవి అని అనుకుంటాం. అది కాదు సంసారం అంటే. సంసారం అంటే జన్మ మృత్యు జర వ్యాధి, ఇది సంసారం. దీన్ని సంసారము అని చెప్పంటారు. అంటే పునరపి మరణం, పునరపి జరణం, పుట్టడము చనిపోవడం, పుట్టడము చనిపో పుడతాడు ఒక వ్యక్తి పుడతాడు, దాని తర్వాత కొన్ని రోజులు పెరుగుతాడు, మధ్యలో రోగాలు వస్తాయి, ముసలాళ్ళు అవుతారు, చనిపోతారు. ఇది అందరూ చేసేదే. పెద్ద కోటీశ్వరుడు అనుకో, ప్రపంచంలోనే ధనాధిపతి, మొత్తం ప్రపంచంలో ఉండే ధనం అంతా అతని దగ్గర ఉందనుకో, అతనికి ఏమన్నా ముసలితనం రాదా చెప్పండి, మీరు చెప్పండి, వస్తుందా రాదా? రోగాలు, మృత్యువు, నీచమైన పేదోడు అనుకో, రోజుకు రోజుకి అడుక్కు తినాలి అతను ఆహారం. ఏది రోజు ఉండదు, ఆహారం ఉండదు, తెల్లారితో లేస్తే అడుక్కోవాలి పోయి రైల్వే స్టేషన్లోనో బస్టాండ్లో. అతనికి ముసలితనం రాదా, రోగాలు రావా, మృత్యు వస్తుందా రాదా? ఇంకేం గొప్ప నువ్వు, నువ్వు పెద్ద మిలియన్ అయ్యి గొప్ప ఉంది నీలో, ఏం తేడా ఉంది నీకే ఇతనికి? మనం గమనించాలి, అదే గమనించాలి. ఈ మోహంలో ఉన్నటువంటి జీవి ఏం చేస్తాడంటే దీన్ని గురించి ఆలోచించకుండా డైవర్ట్ అయిపోతాడు. అరే నేను మృత్యు వస్తుంది కదా నాకు, మీకు మూర్ఖ కథ విన్నారా మీరు? కొంతమంది విన్నారు, కొంతమంది వినలా, మొన్న చెప్పాను కదా నేను క్లాసులో, మళ్ళీ రిపీట్ చేస్తాను ఈరోజు, ఎందుకంటే మనలో ఎవరైనా ఉన్నారని చెక్ చేసుకుంటాం. ఒకసారి ఏమైందంటే, ఇది వినాలన్నమాట, ఒక రాజు ఉన్నాడన్నమాట. ఆ రాజు కొంచెం తెలుసు కదా, ఈ రాజులు కొంచెం అహంకారాన్ని కలిగి ఉంటారు. ఈ స్టోరీ చెప్పే ముందు ఈ రాజుల గురించి, నాయకుల గురించి ఒక చిన్న జోక్ ఉందన్నమాట. మన డిబోటీస్ చెప్పారనమాట, ఇది లాంగ్ నేను చేరినప్పుడు, ఇస్కాలను చేరినప్పుడు. ఒకసారి ఏమిందంటే, ఒక రాజకీయ నాయకుడు, ఒక హరేకృష్ణ డివోటీ, తర్వాత ఒక స్టూడెంట్, ఒక పైలట్, నలుగురు కలిసి ఫ్లైట్లో పోతున్నారనమాట. విమానంలో పోతున్నారు, నలుగురు పోతున్నారు. పైలట్ ఉన్నాడు దాంట్లో, ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, తర్వాత హరేకృష్ణ డివోటీ ఉన్నాడు, ఒక స్కూల్ స్టూడెంట్ అనమాట. పైకి వెళ్ళిన తర్వాత పైన ఆకాశం వెళ్ళేటప్పుడు దానికి కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందనమాట ఫ్లైట్కి. కింద అయితే మనం పక్కన పార్క్ చేసి నిలిపేసి దిగేయచ్చు, పైన పోయిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏం చేయాలి. సరే, ఈ పైలట్ ఏం చెప్పాడంటే, చూడండి టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, నా దగ్గర మూడు ఉన్నాయి, ఇది పారాచోట్లు, మనం నలుగురు ఉన్నాం. ఇప్పుడు నేను ఇప్పుడు దూకేస్తున్నాను పారాచోట్ తీసుకుని, టెక్నికల్ ప్రాబ్లం ఏమని చెప్తాను కింద, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ ప్లేన్కి ప్రాబ్లం రాకుండా చూసుకుంటారని చెప్పి ఒక ఆ పైలట్ ఏం చేశాడు, పారాచోట్ తీసుకుని దూకేస్తాడు. తర్వాత ఇంక రెండు ఉన్నాయి పారాచోట్లు, ముగ్గురు ఉన్నారు, ఎవరు, హరేకృష్ణ డివోటీ, పొలిటీషియను, ఒక బాలుడు ఉన్నాడు అనమాట. ఈ పొలిటీషియన్ చెప్పాడనమాట, ఏయ్ మీరిద్దరు, నువ్వు సాధువు, నువ్వు పిల్లడు, నువ్వు దేనికి పనికిరారు మీరు, నేను చాలా ఇంపార్టెంట్, నేను లోకాన్ని రక్షించాలి, ఇప్పుడు ప్రజలకు ఎంతో సేవ చేయాలి, నేను లేకపోతే ఇదంతా దేశానికి రక్షణే లేదు, నేను ఎన్నో చేయాలి, కాబట్టి నేను వెళ్ళిపోవాలి, నేను చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పి దూకేశారనమాట. సరే, ఇంకెన్నున్నాయి పారాచోట్లు, ఒకటే ఉంది. ఈ పిల్లోడు చెప్పాడు, సాధు మీరు దూకేయండి, నేనేముంది చిన్నపిల్లలు పోతే పోతాను అనమాట. సాధు చెప్పాడు హరికృష్ణ డివోటీ, లేదయ్యా, నువ్వు పిల్లోడు కదా, నువ్వు ఎంత భవిష్యత్తు ఉంది, నువ్వు వెళ్ళిపో, నేను ఉంటానని చెప్పాడు. ఆ పిల్లలు చెప్పాడు, లేదు లేదు, మన ఇద్దరం వెళ్దాము అని చెప్పి చెప్పాడు అనమాట. అదట్లది ఉండేది ఒకటే కదా పైలట్ పారాచూట్ అంటే, లేదు ఈ పొలిటీషియన్ పాపం హడావుల్లో నా బ్యాగ్ తీసుకుని దూకేశాడు. కాబట్టి రెండు ఉన్నాయి పారాచెట్లు, స్కూల్ బ్యాగ్ తీసుకొని దూకేశారు అనమాట అతను. అట్లుంటుంది అనమాట ఈ కలియుగంలో జనాలు, పాపము ఐఎమ్ ప్రొటెక్టర్ అని చెప్పి రాజులు అనమాట, కలియుగ రాజులు పాపము అహంకారంలో ఉంటారనమాట. ఏమైంది పాపం అతనికైతే మళ్ళీ చూడాలి. కాబట్టి అట్లా ఈ రాజు కూడా కొంచెం ఈ విధంగా అహంకారం ఉండేటువంటి రాజు అనమాట, ఎటువంటి వినయం లేదు. ఈ రాజు ఏం చేశాడంటే, అంత దంభోదర్పం అంటే ధర్మాన్ని దర్పాన్ని కలిగి ఉంటాడనమాట. అంటే అందరూ పొలిటీషియన్స్ ఎట్లని కాదు, మన భక్తులు కూడా పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది అహంకారంలో ఉన్నటువంటి పొలిటీషియన్స్ గురించి చెప్పింది ఇది. ఈ రాజు అతను ఎటువంటి అహంకారాన్ని కలిగి ఉన్నాడు. ఒక సాధువు వచ్చాడనమాట ఒకరోజు ఆ రాజు దగ్గరికి వస్తే, సాధువు బోధన చేయడానికి ప్రారంభించాడు, కృష్ణ భక్తి గురించి చెప్పడానికి ప్రారంభిస్తే అలా చెప్పాడు. అహంకారం ఉన్నాడు కదా ఇతను. సాధువు గారు, మీకేం కావాలి చెప్పండి, మీకు ఎంత డబ్బు కావాలి, మీకేం సౌకర్యాలు కావాలి ఇచ్చేస్తాను, అయితే ఈ ఆత్మజ్ఞానం అదంతా నాకు చెప్పొద్దు అని చెప్పాడు అనమాట. సరే, ఇంక ఇదేం మీరు వినేటట్లేదని చెప్పి, సరే నాన్న, నువ్వు నీకు నాకు ఒక కోరిక ఉంది, నీ రాజ్యంలో ఒక మూర్ఖుని గుర్తించి మనకు ఒక కర్ర ఇవ్వు నువ్వు. ఆ మూర్ఖుడు ఏం చేయాలంటే, తెల్లారి నుంచి సాయంత్రం ఒక కర్ర తీసుకుని తిరుగుతూ ఉండాలి, నువ్వు నెలకు వచ్చే ముందుకు అతనికి జీతం బత్తాలు ఇవ్వాలి. సరే అంతే కదా, చేస్తానులే, అది దానికి ఏముందని చెప్పి రాజు ఒప్పుకునేశాడు. ఈ సాధువు వెళ్ళిపోయాడు అనమాట. సరే, మంత్రి చెప్పాడు అనమాట రాజు, ఓ మంత్రి, మన రాజ్యంలో ఒక మూర్ఖుని గుర్తించాలి నువ్వు అని చెప్పి చెప్పాడు అనమాట. సరే, అదేంత పెద్ద పని రాజుగారు, గుర్తిస్తానని చెప్పి అంతా వెతికితే ఒక మూర్ఖుని పట్టుకొని వచ్చాడనమాట. అతను చూస్తే అతని యొక్క షేపు, అతని యొక్క మాటలు అంతా మూర్ఖుడుగానే ఉన్నాడు అనమాట. అంటే మామూలు వ్యక్తి అయితే కర్ర తీసుకుని రోజు తిరగలేడు, తెల్లనే సాయంత్రం కర్ర పట్టుకుని తిరుగుతారు రోజులు, నెలలు, సంవత్సరాలు, అది కష్టం. మూర్ఖుడు అయితేనే చేయగలుగుతాడు. ఇతను కర్ర ఇచ్చాడు, నాయన మూర్ఖ, నువ్వు రోజు తిరుగుతా ఉండాలి నా రాజ్యం అంటే ఒక కర్ర తీసుకొని, అట్లా నెల వచ్చే ముందుకి నువ్వు మళ్ళీ వచ్చినట్లయితే నీకు నేను జీతం ఇస్తాను, ఆ విధంగా నువ్వు నీ యొక్క జీవితాన్ని గడుపుకోవచ్చు అని చెప్పాను. సరే మూర్ఖుడు, సరే రాజుగారు అని చెప్పి కర్ర తీసుకున్నాడు, పెద్ద కర్ర, వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళి కర్ర పట్టుకుని దేశం అంతా తిరుగుతూ ఉన్నాడు, రాజ్యం అంతా తిరుగుతూ ఉన్నాడు. నెల వచ్చే ముందుకి ఇక్కడికి వస్తాడు, డబ్బు తీసుకుంటాడు, జీతానికి వెళ్ళిపోతాడు. ఇట్లా కాలం అనేది చాలా శక్తివంతమైంది. ఈ కాలం వెళ్ళిపోతూ ఉంది. వెళ్ళిపోయేటప్పుడు ఒకరోజు ఏమైంది, ఈ రాజు సంవత్సరాలు అయిపోయినాయి. సంవత్సరాలు అయ్యేకొందుకి శరీరం అనేది శుష్కించుకుపోతుంది, వృద్ధాప్యం వచ్చేసింది, ముసలివాడైపోయాడు, ఇంకా మృత్యుపానం మీద పడిపోయినాడు, ఇంకా చనిపోయేటువంటి స్థితి బెడ్ మీద పడిపోయినాడు అనమాట. అప్పుడు ఏం చేయాలి, ఇంకా చనిపోయేటప్పుడు అందరిని తెలుసుకుంటున్నాడు అనమాట, రాణుని తెలుసుకుంటున్నాడు. రాణుని పిలిచాడనమాట, మీరంతా కూడా నాకు ఎంతో సేవ చేశారు, మీరు ఎంతో విశ్వాసంతో ఇంక నుంచి నా బిడ్డల్ని మీరు బాగా జాగ్రత్తగా చూసుకోని చెప్పి బాధ్యతనిస్తున్నాడు. తర్వాత యువరాజుని పిలిచాడు. యువరాజుని పిలిచి మీరెంతో సేవ చేశారు నాయన, మీరెంతో విశ్వాసంతో నాకు నా దగ్గర శిక్షణ తీసుకున్నారు క్రమశిక్షణగా, ఇంక నుంచి మీ తల్లుల దగ్గర నుంచి యొక్క మార్గాన్ని తీసుకొని మంత్రుల అండతో మీ రాజ్యాన్ని పరిపాలన చేయాలని చెప్పి వాళ్ళకి చెప్తున్నాడు. తర్వాత మంత్రులను పిలిచాడు. మంత్రులను పిలిచి మీరెంతో నమ్మకంగా మాకు సేవ చేశారు, వీళ్ళు కూడా అదేవిధంగా మీరు స్ఫూర్తిని మార్గాన్ని ఇవ్వనని చెప్పి పుత్రుల్ని పరిచయం చేస్తున్నాడు. ఈ విధంగా అందరినీ పరామర్శిస్తూ లాస్ట్లో రాజు గుర్తొచ్చాడనమాట, మూర్ఖుడు గుర్తొచ్చాడు. ఎవరే మంత్రికి చెప్పాడు, ఆ మూర్ఖుడు ఎన్నో సంవత్సరాలుగా విశ్వాసంతో సేవ చేస్తున్నాడు, వాడిని పిలువు, అతను కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తాను, ఇంకో మూర్ఖునికి కర్ర ఇచ్చేసి అతనికి రిటైర్మెంట్ ఇస్తాను అని చెప్పాను. సరే, ఈ మూర్ఖుడు నేరుగా వచ్చాడు, కర్రతో వచ్చాడు అనమాట. అడుగు కూడా నేరుగా వచ్చి రాజు పక్కన నిలబడుకున్నాను అనమాట. రాజు చెప్పాడనమాట, ఒరే మూర్ఖ, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్తా ఉన్నాను, నేను నీకు కూడా ఇప్పుడు విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పాడు. ఈ మూర్ఖ రాజుగారు మీరు ఆడికి పోతున్నారు, నేను కూడా వస్తాను అని చెప్పి చెప్పాడనమాట. ఒరే నేను ఎక్కడికి పోతున్నాను నీకు తెలీదు, నువ్వు మూర్ఖుడు కదా, నువ్వు అర్థం చేసుకోలేవు, నేను వెళ్ళిపోతున్నాను అంటే, లేదు లేదు రాజుగారు, నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళు అని చెప్పి చెప్పాడనమాట. అది వీలు కాదురా అని చెప్పానమాట. ఆహా, నన్ను తీసుకోపోవడం లేదు అంటే నువ్వు రాణులతో పాటు వెళ్తున్నావేమో అని చెప్పాడనమాట. లేదు మురక, నేను రాణులతో పోవడం లేదు అని చెప్పాడు. అయితే నువ్వు రథంలో నీ కుమారులతో పాటు పెద్ద ధనమన్న నేను తీసుకుని వెళ్తున్నావేమో, ధనాన్ని అంతా కూడా అని చెప్పి చెప్పానమాట. లేదు మురక, నేను రథాన్ని కానీ నా ధనాన్ని కానీ నా బిడ్డలు కానీ ఏ ఒక్క చిన్న వస్తువును కూడా తీసుకోపోలేను మురక అని చెప్పి చెప్పాడనమాట. నువ్వెందుకులే, నువ్వు మూర్ఖుడు కదా, నీకు అర్థం కాదు అదంతా కూడా, నీలాంటి మూర్ఖుడు ఉన్న గుర్తించి ఈ కర్రలు ఇచ్చేసి నువ్వు రిటైర్ తీసుకో, నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పి చెప్పాడనమాట. అప్పుడు అతను సీరియస్ అయిపోయాడు మూర్ఖుడు, కర్ర తీసుకొని రాజు దగ్గరికి తీసుకో కర్ర అని చెప్పి రాజుకి ఇచ్చాడనమాట. రాజు భయపడిపోయినాడు, నువ్వు పరమ మూర్ఖుడు, నువ్వు తీసుకో కర్ర అని చెప్పి రాజుకి చెప్పాడనమాట. రాజుకి అప్పుడు ఆశ్చర్యమైపోయింది, దాంట్లో అంతరాయం ఉంది. రాజు గారు, ఎవరు నువ్వు నన్ను పరమూర్ఖుడు అంటున్నావు, ఇన్ని రోజులు ఎవరు నువ్వు, నీ యొక్క ముఖము అంతా చూస్తుంటే ఇప్పుడు దివ్యంగా ఉంది, ఎవరు నువ్వు అంటే నువ్వే చెప్తున్నావు కదా, నాతో పాటు నా రాజ్యంలో ఉన్నటువంటి ధనాన్ని కానీ నా పుత్రులు కానీ రథాన్ని కానీ రాణులు కానీ తీసుకుపోనని చెప్పి నువ్వే చెప్తున్నావు, ఇన్ని రోజులు వాటి కోసమే నువ్వు పనిచేశావు, కాబట్టి నీకంటే మూర్ఖుడు ఎవరు లేదు, తీసుకోకర్రా అని చెప్పి చెప్పాడనమాట. ఇంకా రాజుకి ఇంకా వణికిపోయినాడనమాట. అరే ఎవరు నువ్వు ఇంత గొప్పగా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు మూర్ఖుడు కాబట్టి నీకు జ్ఞానోదయం చేయమని చెప్పి అంతకుముందు గురువు చెప్పాడు కదా, ఒక సాధు వచ్చాడు కదా నీ దగ్గరికి ఒక మూర్ఖుని గుర్తించి కర్రేమని చెప్పి ఆ సాధు యొక్క శిష్యుని నేను అవకాశం కోసం, నీకు ఎప్పుడన్నా నీకు అవకాశం వచ్చినప్పుడు నీకు ఆత్మజ్ఞానం ఇవ్వమని చెప్పి నా గురువే నీ దగ్గర పెట్టాడు ఇది, నువ్వు మూర్ఖుడు, ఇన్ని రోజులు ఇవేది నువ్వు తీసుకుపోలేవు, నీ ధనాన్ని కానీ నీ రథాలను కానీ నీ బంధువులు కానీ ఎవరిని కానీ నువ్వు తీసుకుపోలేవు, ఇన్ని రోజులు నువ్వు పనిచేసింది ఎవరి కోసం పనిచేసావు వాళ్ళకు, కాబట్టి నువ్వు పెద్ద మూర్ఖుడివి పరమ మూర్ఖుడివి తీసుకోకర్రా అని చెప్పించాడన్నమాట. కాబట్టి ఇటువంటి మూర్ఖులు చాలా మంది ఉన్నారు, లేరంటారా? కాబట్టి ఈ ఆధ్యాత్మికంగా ముఖ్యంగా దీనికోసం భౌతికమైన విషయాల కోసం మనం ఇంతకుముందు చర్చించినట్లు ఎంత పెద్ద రాజైనా కానీ ఎంత పెద్ద ధనవంతుడైనా కానీ ఎంత భేదవారైనా కానీ వీళ్ళకి కామన్గా ఉన్నటువంటిది ఏది? మృత్యు అనేది ఉంది, జన్మ అనేది ఉంది, మృత్యు అనేది ఉంది, రోగం అనేది ఉంది, మళ్ళీ బెర్త్ తీసుకోవాలన్నమాట. దీన్ని జన్మ మృత్యు జరావ్యాధి అంటారు. దీన్ని గుర్తించరు. ఇప్పుడు మన ఇస్కాన్ భక్తులు చేసేటువంటి ఈ జపం కానీ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, ఈ నామ సంకీర్తన యాక్టివిటీస్ జనాలకు అర్థం కాదు. ఏంది వీళ్ళు ఇప్పుడు హరే కృష్ణ జపం చేస్తుంటారు, డిఫరెంట్గా చేస్తుంటే, వాళ్ళు ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి బయటపడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రైట్ పాత్రలో ఉన్నారు వాళ్ళు, మంచి మార్గంలో ఉన్నారన్నమాట, నిజమైనటువంటి మార్గంలో ఉన్నారు. ఇది సమస్య, రియల్ సమస్య ఏమంటే ఈ ఆత్మకి. మనం దీని శరీరంలో ఉన్నాం, మమవంశే జీవబోతే జీవబోతే సనాతన, భగవద్గీత కృష్ణ చెప్తున్నాడు, నా యొక్క అంశ ఈ సోల్ ఈ ఆత్మ అనేది ఈ శరీరంలో ఉంది. శరీరానికి మృత్యు ఉండొచ్చు, వృద్ధాప్యం ఉండొచ్చు, అదేవిధంగా రోగాలు ఉండొచ్చు, అయితే ఆత్మకి లేదు. మనం దీనిలో ఉండే ఆత్మను అనమాట. ఈ ఆత్మజ్ఞానాన్ని కలిగి నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని, ఈ ఆత్మకి నిజమైన సమస్య అంటే ఈ శరీరాన్ని పొంది మృత్యువును పొందడము, తర్వాత రోగాల్ని పొందడము, తర్వాత ఈ యొక్క వృద్ధాప్యాన్ని పొందడము, ఇది నిజమైన సమస్య. దానికి సహాయం చేయాలి ఎవరు? ఈ బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు. దానికి సహాయం చేయడమే నిజమైన బాధ్యత. రాజు యొక్క బాధ్యత, తండ్రి యొక్క బాధ్యత, గురు యొక్క బాధ్యత ఏమంటే తన మీద ఆధారపడినటువంటి వ్యక్తుల్ని జన్మమృత్యు చేరే వారి నుంచి బయట వేసి భగవంతుని యొక్క పాదాల దగ్గరికి చేర్చడమే బాధ్యత. అది కానీ చేయకపోతే వాళ్ళ బాధ్యత సంపూర్ణం కాదు. శారీరక విషయాలే పట్టించుకొని వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళకి శారీరక విషయాలను ఇస్తే అది బాధ్యత కాదు. అటువంటి బాధ్యత భౌతిక స్థాయిలో ఉన్న బాధ్యత జంతువుల్లో కూడా ఉంది. మానవులు శారీరక విషయాలు ఇస్తూ వాళ్ళు ఏం చేయాలి, ఆధ్యాత్మికంగా భగవంతుని కృష్ణుని ఇవ్వాలన్నమాట. తల్లిదండ్రులు తన కుటుంబ సభ్యులకి వాళ్ళని వదిలేయాల్సిన అవసరం లేదు. రాజు కూడా ప్రజలను వదిలేయాల్సిన పని లేదు. రాజు ఏం చేయాలి, ప్రజలకు అన్ని సౌకర్యాలు ఇవ్వాలి, గృహాలను ఇవ్వాలి, నీటిని ఇవ్వాలి, తర్వాత ఆహారాన్ని అన్ని ఇవ్వాలి. దాంతోపాటు ఏం చేయాలి, కృష్ణుని ఇవ్వాలి, వాళ్ళకి హరే కృష్ణ మంత్రాన్ని ఇవ్వాలి, భగవద్భక్తిని ఇవ్వాలి. అదేవిధంగా తండ్రిదండ్రులు తల్లిదండ్రులు ఏం చేయాలి, బిడ్డలకి అన్ని స్వస్థతలు ఇవ్వాలి, వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వాలి, వాళ్ళకి విద్య అంతా ఇవ్వాలి, వాళ్ళకి వస్త్రాలను ఇవ్వాలి, వాళ్ళకి సంపదను అంతా ఇవ్వాలి. దాంతోపాటు కృష్ణుని ఇవ్వకపోతే రెస్ట్. వాళ్ళు నిజంగా తల్లిదండ్రులు కాదు. వాళ్ళు నిజంగా వాళ్ళు సహాయం చేయడం లేదనమాట. ఎందుకంటే గొప్ప అవకాశం మానవ జన్మ తీసుకోవడము, వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు ఎన్నో జన్మల తర్వాత వాళ్ళకి మానవ జన్మ వచ్చింది ఆ పిల్లలకి, ఆ సంతానానికి. వాళ్ళకి జన్మ తీసుకున్నారు, మానవ జన్మ వచ్చింది అది కూడా. అటువంటి ఉన్నతమైన జన్మను వాళ్ళు పొందిన తర్వాత తల్లిదండ్రులు కానీ వాళ్ళకి సహాయం చేయకపోతే పిల్లలకి కృష్ణ చైతన్యం విషయంలో అది అభాగ్యమైనటువంటి స్థితి. ఎంతో భాగ్యమైనటువంటి మానవ జన్మ వచ్చినప్పుడు వాళ్ళు కృష్ణుని యొక్క భక్తిని వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అప్పుడు నిజమైన బాధ్యత నెరవేర్చిన వాళ్ళు అవుతారు. అప్పుడే వాళ్ళు బాధ్యత అయినటువంటి వ్యక్తులు అవుతారు. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళ పాపాల్లో ఇప్పుడు కానీ తల్లి గురువు కానీ తర్వాత రాజు కానీ తండ్రి కానీ తన మీద ఆధారపడిన వాడికి ధర్మ మార్గాన్ని ఇవ్వకుండా కొన్ని శారీరకమైనటువంటి విషయాలు ఇచ్చినట్లయితే వాళ్ళ కింద ఉండేవాళ్ళు బిడ్డలు కావచ్చు ప్రజలు కావచ్చు అధర్మ మార్గంలో పోతే వాళ్ళ కర్మల్ని వాళ్ళు తీసుకోవాలి. రాజు అయితే ప్రజలు చేసేటువంటి పాపాల్లో 50% రాజు తీసుకోవాలి. ప్రజలు ఆ దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో వాళ్ళు ధర్మ మార్గంలో లేకపోతే కన్నా వాళ్ళు చేసే, ఎందుకంటే ఆయన శిష్యు తీసుకుంటాడు కదా, వాళ్ళ దగ్గర నుంచి శిష్యు తీసుకున్నప్పుడు వాళ్ళ కర్మలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు బిడ్డలు కానీ ధర్మ మార్గంలో నడిపించకపోతే వాళ్ళ కర్మల్ని 50% తల్లిదండ్రులు తీసుకోవాలి. అదేవిధంగా గురువు కూడా తీసుకోవాలి. శిష్యులు తీసుకునేసేది కాదు, గురువు కానీ సక్రమంగా తన యొక్క శిష్యులను కానీ మార్గాన్ని చూపించకపోతే పాపాలంతా కూడా గురువు తీసుకోవాలి. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం. సమాజంలో వీళ్ళు ముగ్గురు పోస్టులు చాలా ముఖ్యం. వీళ్ళు ధర్మంగా నడుచుకోవాలి. ముఖ్యంగా ఈ కలియుగంలో నిజమైన ధర్మం వచ్చి హరిర్నామ 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 కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతిరన్నదా. ఈ కలియుగంలో ఈజెస్ట్ ప్రాసెస్ ధర్మాన్ని ఆచరించడం వచ్చి హరినామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ మంత్రం జపించడం తల్లిదండ్రులు గురువు రాజు ఏం చేయాలంటే ఈ హరే కృష్ణ మంత్రాన్ని వాళ్ళ డిపెండెన్స్కి ఇవ్వాలన్నమాట. సింపుల్ ప్రాసెస్ ఇది, ఈజీ. వాళ్ళ బాధ్యత నెరవేర్చడం ఈ కలియుగంలో. ఇంతకుముందన్న వేరే ఉన్నదన్నమాట, గురుకులను పంపించాలి, యజ్ఞాలు నేర్పించాలి, ఈ వర్ణాసన ధర్మాలు ఏమి లేదు ఈ కలియుగంలో. జస్ట్ హరే కృష్ణ మంత్రాన్ని ఇవ్వాలన్నమాట వాళ్ళకి, కృష్ణుని ఇచ్చేయాలి వాళ్ళకి. హరే కృష్ణ మంత్రం అంటే ఏమి, కృష్ణుని ఇవ్వడం. హరే కృష్ణ మంత్రాన్ని జపించేటట్లు చేసినట్లయితే చాలు, వాళ్ళ యొక్క బాధ్యత నెరవేర్చినట్లయితే. ఇప్పుడు అది వ్యతిరేకంగా ఉందన్నమాట. ఎవరినైనా జపం చేస్తానంటే బిడ్డలు తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఏమో వచ్చిందా నీకు, నీకేం పిచ్చి పట్టిందా అని అడుగుతారనమాట. వాళ్ళ పాపం ఏదో భక్తులకు సాంగీతం వల్ల హరికృష్ణ మంత్రం జపిస్తుంటారు, లేదంటే కొన్నిసార్లు రివర్స్ కూడా ఉంటుంది. తల్లిదండ్రులు జపం చేస్తే బిడ్డలు అడుగుతారనమాట తల్లిదండ్రుల్ని, మీకేమైంది అంటే నిజంగా బాధ్యత తెలియదన్నమాట వాళ్ళకి. కాబట్టి మనం ఈ కలియుగంలో ముఖ్యమైనటువంటి విషయం వచ్చి ఈ హరినామ సంకీర్తన. చైతన్య మహాప్రభు ఇచ్చాడనమాట సులువైన మార్గం. అందరూ కూడా ఇది ఎవరైనా జపించవచ్చు, పెద్ద కష్టం కాదు. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా కలికాలే నామరూప కృష్ణ అవుతారు. కృష్ణుడు కలియుగంలో నామరూపులు అవతిస్తారనమాట. ఈవెన్ అన్నమాచార్య కానీ శంకరాచార్య కూడా వాళ్ళు ఏం చెప్పారు, భగవంతుని యొక్క నామాన్ని జపించమని చెప్పారు. శంకరాచార్య కూడా గోవింద నామాన్ని జపించమని చెప్పారు. మధ్వాచార్య చెప్పాడు. అందరూ ఆచార్యులు కూడా ఏం చేశారు, భగవంతుని యొక్క నామాన్ని జపించమని చెప్పారు. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క హరే కృష్ణ మంత్రాన్ని తీవ్రంగా తీసుకుని భగవద్గీతను భాగవతాన్ని చదివి మనం దాన్ని ఆచరించినట్లయితే మన జీవితంలో ఆనందంగా ఉంటాం అన్నమాట. హరే కృష్ణ. తర్వాత చిన్న ఇన్ఫర్మేషన్ భక్తులకందరూ కూడా, మనం ఈ నెల 11వ తేదీ 11వ కదా పానిహట్టి ఫెస్టివల్, పానిహట్టి ఉత్సవం జరుపుకుంటున్నాం ఇక్కడ. అది చాలా గొప్ప ఉత్సవం. నిత్యానంద ప్రభు అంటే బలరాముడు ఆయన నిర్వహించినటువంటి ఉత్సవం ఇది. దీనికోసం మనం ఏం చేస్తామంటే విగ్రహాలు తీసుకుని 10వ తేదీని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తామన్నమాట. పెంచల కొనకెళ్తాము 10వ తేదీ ఇక్కడ 10-11 గంటలకు బయలుదేరి భక్తులంతా కూడా అక్కడికి వెళ్తారనమాట. వీళ్ళు అక్కడ నరసింహదేవు టెంపుల్ ఉంది, నరసింహస్వామి, అక్కడ దర్శనము, తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనాలు, తర్వాత సత్సంగతం ఉంటుంది అక్కడ 10వ తేదీ. తర్వాత 11వ తేదీ సోమశిలలో ఈ పవిత్ర స్నానము, నదీ స్నానము, తర్వాత భగవంతునికి ప్రత్యేకమైన నివేదనలు, తర్వాత కీర్తన, హరినామ సంకీర్తన, తర్వాత ప్రసాద వితరణ అంతా ఉంటుంది. కాబట్టి ఆసక్తి గల భక్తులంతా కూడా మీ పేర్లని ఇక్కడ నమోదు చేసుకుని ఈ ఉత్సవంలో పాల్గొనొచ్చు. యాత్రలో 2 రోజుల యాత్ర ఇది, పనిహటి యాత్ర. ఇక్కడి నుంచి భక్తులంతా కూడా వెళ్తారు, ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడి నుంచి. కాబట్టి అందరినీ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ప్రశ్న. జై శ్రీ శ్రీ శ్రీమద్ భగవద్గీతకి, శిలా ప్రభుపాదకి, గురుదేవికి తగోర్ ప్రమందే.